批评他批判这个人。മാനവനും ദുഃഖമുള്ളതിന് സ്ഥിതിക്കലാവാണ് നിയമത്തിനേക്ക് ഗമ്യവനായിരിക്കും. സയൻസ് നമ്മുടെ ബോഡിക്ക് കംഫർട്ട് ചെയ്യുന്നതാണ് മൈൻഡിക്ക് കൺട്രോൾ ചെയ്യുന്നത്. ഡ്രീം വാണ്ടറിങ്സ് മൈ ശരീരമാണ് സ്വപ്നം ശരീരമാണ്. സ്വപ്നങ്ങളും മറ്റു ശരീരം കണ്ടിപ്പിച്ചുണ്ട്. ആ ശരീരമാണ് എട്ടുവിട്ടിയും ആത്മജ്ഞാനം കളിയാക്കാൻ, ആത്മാനുഭവം കളിയാക്കാൻ, ആത്മശാന്തി കളിയാക്കാൻ ഈ ഭൗതികമായ ശരീരം കൂടെ ആക്ടിവിറ്റിയാണ് വിഷയം നമുക്ക് അനുഭവപ്പെടുന്നത്. మనకి ఎన్ని శరీరాలు మార్చినా మన సంపదలు అభివృద్ధి అయినా అభివృద్ధి అవ్వకపోయినా, మనకి ఎంత చదువు ఉన్నా చదువు లేకపోయినా, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. లోకానికి అంటే ఏ వస్తువు అయితే ఆధారంగా ఉందో, మనకి లోకానికి ఏ వస్తువు అయితే ఆధారంగా ఉందో, ఏ వస్తువు ఉండటంలో ఈ లోకం ఉన్నట్టు మనకి తెలియబడుతుందో, ఆ బ్రహ్మానుభవం కలిగే వరకు ఆ బ్రహ్మము అంతటా ఉంది, మన హృదయంలో కూడా ఉంది. ఆ బ్రహ్మజ్ఞానం కలిగే వరకు కోటి జన్మలు ఎత్తిన ఆ బ్రహ్మజ్ఞానం కనుక మనకు కలగకపోతే, బ్రహ్మానుభవం కలగకపోతే, బ్రాహ్మీస్థితి కనుక మనకు కలగకపోతే, జ్ఞానోదయం కనుక మనకు కలగకపోతే, ప్రతి మనిషిని కూడా అశాంతి, దుఃఖము, ఆవేదన వెంచడుతూ ఉంటుంది. దుఃఖం ఏ మనిషిని విడిచిపెట్టదు, అశాంతి విడిచిపెట్టదు, ప్రతి జన్మలోనూ వెంటాడుతూ ఉంటుంది. అది దేవుడు మనం ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడని అనుకుంటున్నాం. అవన్నీ మన మనస్సు ఎంత నిజము, ఆ లోకాలు, ఆ దేవతలు కూడా అంతే నిజం. బ్రహ్మను మన కంట్రోల్లో, మనం నియమించేవాడు, మనం తెలుసుకుని వస్తాం, మన హృదయంలోనే ఉంది. మన స్పిరిచువల్ హార్ట్ ఈ ఆధ్యాత్మిక హృదయంలోనే మనం తెలుసుకుని వస్తూ ఇక్కడ ఉంది. మనకి తలంపులు, ఆలోచనలు, సంకల్పాలు అన్ని లోపల నుంచి వస్తున్నాయి. ఎన్ని స్పిరిచువల్ హార్ట్లో నుంచే సహస్రాంగ బ్రెయిన్లోకి వస్తే, బ్రెయిన్లోకి వచ్చాక మనకు తెలుస్తుంది ఈ తలంపు ఉంది, ఈ సంకల్పం ఉంది. భగవంతుడు చెప్పాడు గీతలో, అహమాత్మ గురాకేశ సర్వభూతా శ్రేష్ఠ, అందరి హృదయాల్లోనే నేను చైతన్యంగా ఉన్నాను, దేవుడిగా ఉన్నాను, బ్రహ్మగా ఆత్మగా అందరి హృదయాల్లో ఉన్నాను. భగవంతుడు చెప్పిన అందరి హృదయాల్లో ఉన్నాను భగవంతుడు చెప్పండి ఫిజికల్ హార్ట్లు కాదు, స్పిరిచువల్ హార్ట్లు. మన మనస్సు ఏదైనా ఆందోళనగా ఉందనుకోండి, మనం ఎవరో మనకు తెలియదు. మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, నిర్మలంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం ఎవరో మనకు తెలుస్తూ ఉంటాం. శశాద్రి స్వామి అంటూ ఉండేవారు, ఏమంటే నాకు భగవంతుని తెలుసుకోవాలండి ఎవరైనా అడిగితేనే, వెళ్ళు వెళ్ళు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు, మధ్యలోంచి తిరిగి రాకు, వాడు ఎక్కడున్నాడు అక్కడ వరకు వెళ్ళు వెళ్ళు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు, వాడు ఎంత దూరంలో ఉన్నాడో అంత దూరం వెళ్ళు, అక్కడ నీకు ఆయన దర్శనమిస్తాడు. ఆయన దర్శనం ఇచ్చాక నీకు ఇంకా పూజలతోటి జపాలతోటి పని కాదు. వెళ్ళు వెళ్ళు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు, ఈశ్వరుడు ఎంత లోపల ఉన్నాడో అంత లోపలికి వెళ్ళు నువ్వు. అక్కడ అక్కడికి వెళ్ళాక వాడికి ఇంకా పూజతోటి కానీ జపంతోటి కానీ ఒక సాంప్రదాయంతో కానీ పనలేదు. వాడు అంటే సామాజికంలో ఉండే రూల్స్ వాడికి వర్క్ చేయచ్చు. వస్తువు అందరి హృదయంలోనే ఉంది, భగవంతుడు అందరి హృదయంలో ఉన్నానని చెప్పాడు. కొంతమందిలో ఉన్నాను లేదా బ్రౌన్ పీపుల్లో ఉన్నాను వైట్ పీపుల్లో నేను చెప్పలేదు, అందరి హృదయాల్లో ఉన్నాడు. దీనికి కులం కానీ మతం కానీ ఏం భేదం లేదు, ఒక ప్రాంతం కానీ ఏం భేదం లేదు. శరీరం ధరించినటువంటి ఏడవచ్చు, దోమవచ్చు, క్షేమవచ్చు, మానవ దేహం వచ్చు, దేవతా శరీరం అనవచ్చు, ఎక్కడైనా దేహం ధరించిన ప్రతి వస్తువులో కూడా ప్రతి లోపల అంతర్యామగా ఉన్నాడు ఈశ్వరుడు. అందరి హృదయాల్లోనే ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు, ఉండి పని చేస్తున్నాడు. ఎలా పుచ్చవాళ్ళే పని చేయటం లేదు, నాటిమీని కాదు దేవుడు, లోపల దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాడు. ఆ దేహం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో, ఏ పని నిమిత్తం వచ్చిందో, ఆ పనికి అనుసరించి ఆ దేహాన్ని తిప్పుతున్నాడు, బొమ్మ తిప్పినట్టు. భగవంతుడు చెప్పాడు అందరి హృదయంలో నేను ఉన్నానని చెప్పాడు. మన ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడే మనకి శాంతి ఉంది, సుఖం ఉంది, ఆనందం ఉంది. మన అందరికీ సుఖం కావాలి, మనందరికీ శాంతి కావాలి, మన అందరికీ ఆనందం కావాలి. కానీ ఎక్కడ ఉందో మనకు హెచ్చరించడం లేదు. లోకంలో వెతుకుతున్నాం, బజార్లో వెతుకుతున్నాం, బయట వెతుకుతున్నాం. అంటే ప్రాథమికంగా మన అందరం చేస్తున్న పొరపాటు ఏంటి, ఎక్కడైతే సుఖం ఉందో అక్కడ వెతకటం లేదు, లేని చోట వెతుకుతున్నాం. ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో అక్కడ వెతకటం లేదు, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో సర్వేశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే పరమాత్ముడు యొక్క నివాసం ఎక్కడుందో అక్కడ వెతకటం లేదు, లేని చోట వెతుకుతున్నాం. అది భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ఒకసారి అరుణాచల మహర్షిని అడిగారు. అడిగా ఏం చెప్పంటే, నేను అనే తలంపు ఎక్కడైతే నీ లోపల నుంచి ఉదయిస్తాడో ఆ ఉదయించిన చోటే దేవుడు కూడా ఉన్నాడు. నీ కంట్రోల్ నీకు దూరంగా లేడు. నేను అనే తలంపు, ఆ ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, ఆ నేనే మనస్సు, మనస్సే నీకు నేనుగా వ్యక్తం అవుతాను. దేహం కాదు, నీకు మనస్సు నీకు నేనుగా వ్యక్తం అవుతాను. ఆ నేను నీ లోపల నుంచి ఎక్కడైతే ఉదయించి వస్తాడో అక్కడే దేవుడు ఉన్నాడు, అక్కడే నీ నియమించేవాడు ఉన్నాడు. నీ ప్రభు ఎక్కడో బయట లేడు, అక్కడే ఉన్నాడు. వాడు ఎంత దూరంలో ఉన్నాడో అక్కడ నువ్వు వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళగలిగితే నీకు ఆ వస్తువు తెలియపడదు. అయితే అంత దూరం వెళ్ళటానికి మనకి సాధ్యం ఎందుకు కావడం లేదు, ఉండవలసినంత వైరాగ్యం లేదు, అభ్యాసం లేదు, మన అందరిలోనూ దోషం అది. లోపల వస్తూ ఉంది, సమీపంలోనే ఉంది. ఇంత సమీపంలో ఉన్నప్పటికీ ఎక్కడో లక్షలాది మైలు దూరంలో ఉందనుకుంటున్నాం. అయితే ఏనాడు తెలుసుకుంటాము, ఎప్పుడు తెలుసుకుంటాము, తయారైపోతామేమో అనుకుంటున్నాం. ఎక్కడో ఉంది కానీ అవగాహన లేదు మనకి. అవగాహన చేయడానికి మనం చదివే పుస్తకాలు మంచివి కాదు, మనం చేసే స్నేహాలు మంచివి కాదు. మనం చదివే గ్రంథాలు మంచి అయితే, మనం సత్కర్మ చేస్తుంటే, మంచి కర్మలు చేస్తుంటే, మనం చేసే సహవాసాలు మంచి అయితే, అంటే మనకు అంతర్దృష్టి కలగజేసే సహవాసాలు కనుక చేస్తే, మన శరీర మన శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కాపాడుకుంటూ ఉంటే, తిండి కడ, మాటల కడ, నిద్ర కడ జాగ్రత్తగా ఉంటే, మనం చేయవలసినటువంటి వైరాగ్యం కలిగి ఉండి ఎంతో కొంత అభ్యాసం చేస్తుంటే లోపల వస్తూ ఉండి మనకు స్ఫురిస్తుంది. అందరికీ ఇష్టం లేనిది ఏంటంటే తపస్సు ఎవరికీ ఇష్టం. ఏదో నాన్నగారు సామాన్ల కోట్లో ఉంటుందో, ఏడు రూపాయలు ఉన్నా 100 రూపాయలు ఉన్నా జేబులో, ఏదో లారీ మీద వచ్చేస్తాం, కారు మీద వచ్చేస్తాం, ఏదో రకమే డబ్బులు ఉంటే ఏదో వెహికల్ ఉంటుంది, కారో లేకపోతే ఇంకోటి ఏదో బస్సు ఏదో ఉంటుందో వచ్చేస్తాం. అరుణాచలం కూడా వెళ్తాం తీరికే, జేబులో 400 ఉంటే అరుణాచలం వెళ్తాం, వెళ్తాం వచ్చేస్తాం. రైలు ఉన్నాయి అటు ఇటు, మళ్ళీ మొయ్యటానికి కార్లు అవి ఉన్నాయి, మొయ్యటానికి అవి పడేస్తూ ఉంటారు. అందరికీ ఎవరికి ఏమి ఇష్టం లేదు అంటే తపస్సు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అంటే నేను చెప్పానని మీరు నమ్మద్దు, మీలో మీరు కూడా ఆలోచించుకోండి, తపస్సు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. తపస్సు లేకుండా జీవుడు పవిత్రుడు కాడు. తపస్సు లేదనుకోండి మనకి జీవుడు పవిత్రుడు కాదు. జీవుడు లోపల శాస్త్రం ఏం చెబుతుందంటే లోపల ఉన్న బ్రహ్మము ఎంత పవిత్రమైందో, అది ఎంత శుచిగా ఉందో, అది ఎంత ఏకాగ్రంగా ఉందో, లోపల సద్వస్తు ఎంత పరమ పవిత్రమైందో, నీ జీవుడు కూడా అంత పరమ పవిత్రుడైతేనే కానీ అందులో ఐక్యం కాలేడు. అలా ఐక్యం చేయటానికి యోగాలన్నీ భక్తి యోగం, జ్ఞాన యోగం, కర్మయోగం. సూర్యుడు మనకు కనిపించకుండా మొదటి వస్తాం, అలాగే నా హృదయంలో ఉన్న జ్ఞానసూర్యుడు నాకు కనిపించకుండా మనస్సుని మబ్బండేస్తాను. అందుకని ఎవరో ఎటర్లు అడ్డొస్తున్నారు అనుకోవటం, ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఒక దాన్ని మనం శోధిస్తామని ఇతరుల మీద ఇంకేస్తుంది. వారు అడ్డొస్తున్నారు, మీరు అడ్డొస్తున్నారు, నీకు జ్ఞానం కలగకున్నాడు. మనస్సు ఏం చేస్తుందంటే ఎన్ని పనులు చేయమంటే చేస్తుంది, కానీ తన విచారంలో పెట్టాను కదా ఒప్పుకోదు, ఎప్పుడో దారి చూసుకోమన్నా చూస్తుంది. కొన్ని ప్రాణాయామం అవి నేర్చుకోమంటే నేర్చుకుంటుంది, ఆసనాలు అవి ఏంటంటే ఏమంటే నేర్చుకుంటుంది, కానీ తన మూలంతో మనస్సు యొక్క మనోమూలంలోకి మనస్సు వెళ్ళటం ఇష్టపడదు. ఇంకా మనోమూలంలోకి మనస్సు వెళ్తే అక్కడ మనస్సు ఉండదు. జపం చేయమంటే చేస్తుంది, ధ్యానం చేయమంటే చేస్తుంది, కానీ మనోమూలంలోకి వెళ్ళటానికి అది ఇష్టపడదు. ఇవన్నీ జపము, పూజ, జపము, ధ్యానము, ఇవన్నీ మనస్సును అణచడానికి, అడిగిన మనస్సుకి కానీ ఆత్మజ్ఞానం కలగదు. మనస్సుకి అంతర్దృష్టి కలగటం కోసమే ఈ పూజ, జపము, ధ్యానం. తపస్సు లేకుండా ఇంద్రియ నిగ్రహం రాదు, మనో నిగ్రహం రాదు. ఇంద్రియ నిగ్రహం లేకపోతే, మనో నిగ్రహం లేకపోతే దాంట్లో జీవుడు పవిత్రుడవు. ఇంకోటి రమణ మహర్షి గారు చెప్పారు, నీకు వ్యక్తిభావం లేకుండా, నువ్వు వ్యక్తిభావం లేకుండా, అహంభావన లేకుండా నువ్వు జీవించడం నేర్చుకోవాలి, అది కూడా తపస్సు. ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి, చిల్లికాడు జాగ్రత్త నోరు కట్టుకోవాలి, అది కూడా తపస్సు. ఏబుని జీవితం పొడిగినా ఏబుని కాపాడుకోవాలి. ఏది సత్యం ఏది అసత్యం, ఏది ఆత్మ ఏది అనాత్మ, ఏది మన శాశ్వత శాంతికి ఉపయోగపడుతుంది, ఏ కర్మ చేస్తే మన మనస్సు పవిత్రం అవుతుంది అనే వివేకం లోపల ఎప్పుడూ కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా వివేకం పోగొట్టుకోకూడదు మనకు. అందుకే భగవంతుడు కూడా ఏమి చెప్తాడంటే, నిన్ను ఉద్ధరించుకోవాలి, నిన్ను ఉద్ధరించుకోవడం మానేసి ఎవరో నిన్ను ఉద్ధరించుకోవడానికి వస్తారని కనిపెట్టుకుంటు అన్నాడు. దానివల్ల స్వామర్థనం వస్తుంది. స్వామర్థనం ఉన్నవాడికి ఈ లోకం లేదు, పరలోకం లేదు. కొంతమంది ఎవరిలో మనల్ని బాగు చేస్తారో, ఎవరిలో బాగు చేస్తారని కనిపెట్టుకుంటారు. ఎవరిలో మిమ్మల్ని బాగు చేయటానికి రాడు, మిమ్మల్ని మీరే బాగు చేసుకోవాలి. తపస్సు అంటే ఏంటో, మనస్సుని ఎండింపులేయటం, మనస్సుని ఎండింపులేయటం. అసలు నిజమైన భక్తుడికి ఎవరికి సంకల్పం ఉండదు, సంకల్పం ఉన్నాడు భక్తులు కాదు. మన వాడి పని ఏదో వాడు హృదయపూర్వకంగా చేసుకెళ్తూ ఉంటాడు. జరిగేదో జరుగుతుంది, జరగలేదు జరగదు. ఇది ఎలా జరిగింది ఏంటి, అది అలా జరగలేదు ఏంటి, ఇలా అనుకున్నాడు ఎవడో భక్తుడు కాదు. నిజమైన భక్తుడికి ఒక సంకల్పం ఉండదు. భగవంతుడి సంకల్పమే తన సంకల్పం, భగవంతుడి ఇష్టమే తన ఇష్టం. వాడు నిజమైన భక్తుడు. మన భక్తుడైతే ఆ లక్షణాలు మనకు ఉన్నాయి లేదో మనం చూసుకోవాలి. ఏ సంకల్పం, అసలు నిజమైన భక్తుడికి సంకల్పం ఉండదు. అలా జరగవలసింది ఈశ్వర సంకల్పం ఇది అనుకుంటే దాంతో సమాధాన పడతాడు. లేని దాని గురించి దుఃఖపడ్డు, ఉన్నదాంతో సంతృప్తి పడతాడు, లేనిది రాలేదని దుఃఖపడ్డు. ఇంకా మన భక్తి ఎలా ఉందంటే, ఎక్కడ చూసినా మనం తిరుపతిలో మనం, రామేశ్వరంలో మనం, దేవాలయాలు చాలా ఉన్నాం. అరుణాచలంలోనే మనమే, కాశీలోనే మనమే, ఎక్కడికి వెళ్ళినా దేవాలయాలు అన్ని భక్తులే కదా ఎక్కువ, భక్తులతోటే దేవాలయాలు అన్నీ నిన్ను ఉంటాయి. ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవాలయాలకి, దేవాలయాల్లోకి వెళ్ళినా భక్తులే కదా, నాస్తికులు ఎలాగ వెళ్తాడు. ఇది భక్తుడు కోరుకునేది ఏంటంటే, వాళ్ళు అసలు అలాగే ఉండిపోవాలి, ఇష్టం అలాగే ఉండిపోవాలి, అయిష్టం అలాగే ఉండిపోవాలి, కామక్రోధాలు అలా ఉండిపోవాలి, ఉన్నీమటికి పోకూడదు, ఈ ఉన్నీ అలాగే ఉండిపోవాలి. బయట ఏదో అడుగుతూ ఉంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇది భక్తుడు చేసిన పని. మనం దేవాలయంలోకి వెళ్ళి నాలో ఉన్న కామక్రోధాల నుంచి నన్ను విడిపించని ప్రార్థించి భక్తులు ఎంతమంది ఉన్నారు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ, ముందు మానవుడికి శత్రువులు రజోగుణాలను ఉద్భవించి వస్తున్నాయి. మనకి కామక్రోధాల వల్ల ప్రశాంతత లేదు, సహనం లేదు, ప్రేమ అంతకు ముందే లేదు. ప్రేమ లేని అడిగి జ్ఞానం కలగదు. నిజంగా నీ మీద నాకు ప్రేమ ఉందనుకోండి, నీ పొరపాట్లు నాకు కనపడవు. మీరు ఏదైనా పొరపాట్లనే నీ పొరపాట్లు నాకు కనపడు, నా కళ్ళ కనపడు. నీ మీద ప్రేమ నాకు లేదనుకోండి, నీ చిన్న పొరపాటు కూడా ఉన్నాయ పరాచారం అంత కొండటం కనిపిస్తుంది. నిజంగా నీ మీద నాకు ప్రేమ ఉంటే మీలో పొరపాట్లు ఉన్నా కనపడవాలి. ఆ ప్రేమ లేనప్పుడు చిన్న పొరపాటు కూడా పెద్ద పొరపాటు కింద కనిపిస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, మనవ ప్రవాహానికి ఎవరైతే ఎదిరిస్తున్నారో వాళ్ళే మనం మనలోకి వెళతారు. అందుకే మనం గ్రహించవలసింది ఏంటంటే, భగవంతుని మనం ప్రార్థించింది ఏంటంటే, భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, ఆయన అనుభవం పొందటానికి ఏ బలహీనతలు కనుక మనకు అందొస్తున్నాయో మనకు తెలుస్తూ ఉంటుంది. ఏ బలహీనతలు మనకు అందొస్తున్నాయో మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ బలహీనతల్ని విడిపించమని, ఆ బలజంతుల నుంచి నన్ను విడిపించమని దేవుని ప్రార్థించాలి. కానీ ఈ బలజంతులకే బా చేసుకుని నాకు ఎక్స్ట్రా లోకంలో కనిపించి వస్తువులు, ఆ వస్తువు ఈ వస్తువు ఏమని అడుగుతుంటే ఆయన ఇస్తే ఇస్తాడు, కానీ జ్ఞానం సున్నా. అది భగవంతుని ఏది అడగాలో మనకే తెలియదు. మనం ఎవరో ఆత్మజ్ఞానం అడగదు. ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం లేదు, శాంతి లేదు. కొంతమంది చూడండి, చంటి పిల్లలు ముద్దు పెట్టుకుంటారు. మీ మనలో ఉన్నారనుకోండి చిన్నపిల్లల్ని, మా అమ్మగారు తెలిసి దగ్గర కూడా ముద్దెట్టుకోవటం ఎంత కానీ ఆ ఇష్టం లేదు, ముందు పెట్టుకుంటారు. అలా భగవంతుడు చెప్పిన వాక్యాలు మీరు నిజంగా ప్రేమ ఉంటే వాక్యాలు మీరు ముందు పెట్టుకోవాలి. ఈ వాక్యాలన్నీ ఆ రోడ్డు మీద దుమ్ములు వేరేసి మీ మనవలను ముద్దు పెట్టుకోవటం. మీ మనవలను ముద్దు పెట్టుకోవడం నేను చెప్పడం లేదు, నీ మనవలలోనే నిజంగా నీకు ఎంత ప్రేమ ఉండవు అంటే దేవుడు చెప్పిన వాక్యం మీద, ఋషి వాక్యం మీద, భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి వాక్యం మీద ఆప్యాయత. అయ్యో భగవంతుడు ఎలా చెప్పాడు కదండి, ఆ వాక్యాన్ని ఎప్పుడైనా మీ జీవితంలో ఒక్కరైనా ముందు పెట్టుకున్నారు. పోయి దాని మీద కనీసం గౌరవం ఉండే ఆ సంగీత పిల్లలు తప్పటిదప్పుడు మాట్లాడి తప్పటిదప్పుడు మాటలు మాట్లాడినా అది ముందు పెట్టుకుంటారు. దేవుడు బాగా మాట్లాడినా స్పష్టంగా మాట్లాడినా ఇంకా వాక్యాన్ని ముందు పెట్టుకోరు. దేవుడు తప్పటిదప్పుడు మాటలు మాట్లాడారు కదండి, ఎంత స్పష్టంగా చెప్తాడు చెప్పే మాట. అరచేతిలో ఉన్న వస్తువును మనం ఎంత స్పష్టంగా చూడొచ్చు అంత స్పష్టంగా చెప్తాడు. కానీ దేవుడు వాక్యంలో మనకు గౌరవం లేదు అసలు. దేవుడు ఆ వాక్యంలో అయి ఉన్నాడని సంగతి కూడా మనకు తెలియట్లేదు. లోపల చైతన్యం ఉంటే అంతేగాని రాముని ఆరాధించే వాళ్ళందరూ రాముడు దేవుడని, కృష్ణుడు దేవుడు కదని, కృష్ణుని ఆరాధించే వాళ్ళందరూ రాముడు దేవుడు కదని ఇలా అనుకుంటే అంటే వాళ్ళకి ఏమి తెలియదని అర్థం. అంటే వాళ్ళు అసలు గడప కూడా దాటలేదని అర్థం. అంతేగాని ఎవరి సాంప్రదాయాన్ని ఆడు బోధించుకోవడానికి కానీ అది మనిషిని ఎక్కడికి తీసుకెళ్లాలో బోధించే వాళ్ళకి తెలియాలి. మిమ్మల్ని అందరినీ రమణ మహర్షి భక్తుల కింద చేయాలని ఎక్కడికి రాలేదు. రమణ మహర్షి భక్తులు మీరు అందరూ అవుతారనుకోండి, మిమ్మల్ని దుఃఖం విడిచిపెట్టదనుకోండి, అశాంతి విడిచిపెట్టదనుకోండి, బాధ విడిచిపెట్టదనుకోండి, వేద విడిచిపెట్టదనుకోండి, మాకు కలిసి వచ్చింది ఏంటి? మీరు అందరూ రమణ మహర్షి భక్తులు అవుతారనుకోండి, మిమ్మల్ని అశాంతి విడిచిపెట్టదనుకోండి, ఏంటి మాట రాదేంటి, మాకు కలిసి వచ్చింది ఏంటి ఇందులో? అయితే అసలు మానవుని ఎక్కడ తీసుకెళ్ళాలి? నేను చెప్పే ఏ మాట అయినా మీరు అశాంతి నుంచి, దుఃఖం నుంచి, వేదం నుంచి, బంధం నుంచి విడుదల పొందడానికి సహాయం చేయాలి. ఆ మాట లేకపోతే మాట అనవసరం. కొంతమంది ఎదట వాళ్ళు మనం పొగడాలనుకుంటూ ఉంటారు. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా అందరూ మనల్ని మెచ్చుకోవాలి, అందరూ మనల్ని పొగడాలనుకుంటే చివరికి మీ చేతితో మీరు నరకానికి వెళ్ళడానికి మెట్లు కట్టుకుంటున్నారు. స్వర్గలోకానికి వెళ్ళడానికి కాదు ఇక్కడ మెట్లు కట్టుకుంటాను, సామాన్ల కోటలో కూర్చొని నరకానికి వెళ్ళటానికి మెట్లు కట్టుకుంటున్నాను. ఎవరైనా మిమ్మల్ని పొగిడారనుకోండి కొంచెం సంతోషం వచ్చి అదే బలహీనత. అది ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే బ్రహ్మనే. ఆ బ్రహ్మను నువ్వు జీవుడు అనుకుంటున్నావు, అంతే నీ పొగడతలు చూసి నువ్వు ఏదో కొంత పొందుతున్నావు అంటే నీకు జీవ లక్షణాలు పెరుగుతున్నాయి. నువ్వు నేనే ఒకటైనప్పుడు ఇంకా పొగడతేంటి? మన అందరం ఒకటైనప్పుడు ఇంకా పొగడతలు ఏంటి? వేరు బాగున్నప్పుడు పొగడతల కోసం చూస్తూ ఉంటారు. ఈ పొగడతల కోసం చూసే వాళ్ళందరికీ చివరికి చనిపోయిన వెంటనే నిరోజు నడకం. మనం అయ్యో నా పొగడతలకు అలవాటు పడిపోయినా, ఈ సన్మానాలకు అలవాటు పడిపోయాం, ఈ పొగడతలలోంచి నన్ను విడుదల చేయి, ఈ పొగడతలకు ఎవరైనా పొగిడితే నాకు వికారం రాకుండా విడుదల చేయమని ఒక్కడ దేవుని ప్రార్థించడం. ఇంకా రానిమంటాడు పొగడతలు. అయితే ఇంక దేవుడు ఎక్కడే ఉన్నాడనుకోవడంలో మనకి ఈ మాయలో పడతాం. ఎక్కడే ఉన్నాడు? మన పరంపురను చూస్తాడు, మన ఆలోచనలు చూస్తాడు, మన మాట వింటున్నాడు, మనం చేసే పని చూస్తున్నాడు. ఆ పని ఏ ఉద్దేశంతో చేస్తున్నాము, మనం కర్మ చేసినప్పుడు ఆ కర్మ ఏ ఉద్దేశంతో చేస్తున్నామని చూస్తున్నాడు. అటువంటిప్పుడు ఇంత వైరుధ్యం లోకంలో ఉండే జ్ఞాని అందరినీ ఎలా సమానంగా చూడగలడవయ్యా? మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు లోకంలో. రకరకాల వికారాలు గల వాళ్ళు ఉన్నారు. కొంతమంది క్రూరంగా ఉంటారు, కొంతమంది ప్రేమగా ఉంటారు. వీళ్ళిద్దరినీ ఒకేలా జ్ఞానం ఎలా చూడగలదండి? లోకంలో దయా స్వభావం గల వాళ్ళు ఉన్నారు. రామకృష్ణుడు ఏం చెప్తాడంటే దయ చూపించడానికి నువ్వెవడరా, ఎవరికి ఏదైనా ఉపకారం చేస్తే సేవ చేస్తాననుకో, దయ చూపడానికి నువ్వెవడం ఏమైనా దేవుడవా అన్నాడు రామకృష్ణుడు. అన్నాడు నీ ఎవరికైనా ఉపకారం చేసావనుకో, వాళ్ళకి సేవ చేస్తున్నాననుకో, దయ ఒక దేవుడే చూపించగలరు. నువ్వు దయ చూపించడానికి నీకు దేవుడు వాళ్ళు, నువ్వు జీవలక్షణాలు లోపల పెట్టుకుని నువ్వు దేవుడు ఎలా అవుతావు? ఎవరికైనా నువ్వు మంచి చేస్తే వాళ్ళకి సేవ చేస్తున్నానుకో, వారి బట్టలైనా దయ చూపించాలి, వారి బట్టలు దయ చూపించాలి, లేదా తింగర మాటలు మాట్లాడుకు, మన జ్ఞానం కాస్త సంపాదించుకుని జ్ఞానాలు ఊడిపోతున్నది. లోకంలో ఎంతో భిన్నత్వం ఉంది, జ్ఞానం అందరినీ మరి సమానంగా ఎలా చూస్తాడు అని ఇక్కడ ప్రశ్న. భగవాన్ ఏమంటున్నారంటే జ్ఞాని చాలా నిర్దిష్టంగా ఉంటాడో అయ్యా, ఏమీ యాకుల పాటు ఉండదు, తొందరపాటు ఏమి ఉండదు, చాలా నిర్దిష్టంగా ఉంటాడు, స్పష్టంగా ఉంటాడు, అస్పష్టంగా ఏమి ఉండడు. నేను అలా అనుకున్నామంటే ఈ రోజున ఎలా అనుకున్నామంటే కాబోసే ముందు ఇలాగే ఉండవు, స్పష్టంగా ఉంటుంది. జ్ఞాని యొక్క ఆలోచన, జ్ఞాని యొక్క మాట, జ్ఞాని యొక్క జీవిత విధానం స్పష్టంగా ఉంటుంది, కానీ అస్పష్టంగా ఉండదు. అందరిలోనే వ్యత్యాసాలు ఉన్నప్పటికీ అవన్నీ పై పై గొడవలని వాడికి తెలుసు. ఈ గుణాలు ఎక్కడున్నాయి? మన శరీరంలో ఎముకలు, మాంసము, రక్తం ఎలా ఉన్నాయి? మనసులోనే గుణాలు ఉన్నాయి. ఆ మనసు దాడికే అందరం ఉంటే ఈ శరీరం చూస్తున్నప్పుడు స్త్రీ భేదం, పురుష భేదం. ఈ మనస్సును చూస్తే గుణాలు, శరీరం చూసినప్పుడు స్త్రీ భేదం, పురుష భేదం. ఈ శరీరాన్ని ఓవర్కమ్ చేస్తే, మనస్సును ఓవర్కమ్ చేస్తే అంత బ్రహ్మమైన అది చూస్తాడు అయ్యాడు. జ్ఞానికి ఎవడో అజ్ఞానం లేడు, అంతా జ్ఞానమే, అంతా ఆనందమే, అంతా శాంతే, అంతా కాంతే. ఇంకెవడైనా పొరపాటు చేస్తే మీరు వెల్లడి చేయరు, పక్కింటి వాడు వెళ్ళి పొరపాటు చేస్తే వెల్లడి చేస్తారు. అంటే మీ ఇంట్లో మీరు మీకున్న ప్రేమ పక్కింటి వాళ్ళ మీద మీకు వీళ్ళు దేవుని చూస్తాడు కదా, మీకు మోక్షం వేస్తాడు. అమాయకుడు దేవుడు అంటే అమాయకుడా? అయితే మనకంటే గురించి ఎక్కువడా, అసమర్థుడా? ఈ జగత్తుని నియమిస్తున్నారు కదా, మీరంతా నేనంటే మొత్తం సార్ పంచభూతాలను సృష్టి నియమిస్తున్నారు కదా ఆయన. అయితే ఏమంటున్నారు అంటే, భగవాన్ ఏమంటున్నారంటే, అన్ని రూపాల్లో, అన్ని ధ్వనుల్లో, అన్ని రుచుల్లో ఎన్ని భేదాలు, ఎన్ని భేదాలు, ఎన్ని పైపైనవయ్యా, లోపల అంతా ఒకటే బ్రహ్మమే, లోపల బ్రహ్మ. వాడు బ్రహ్మమనే చూస్తూ ఉంటాడు, వాడు బ్రహ్మమనే చూస్తూ ఉంటాడు, తను తానే చూసుకుంటూ ఉంటాడు, తను తానే చూసుకుంటూ ఉంటాడు. అంటే వారికి వ్యత్యాసాలు ఏమిటి అన్నాడు. పైగా వ్యత్యాసం ఏదో ఏదైనా లోపం అనుకున్నారు, లోపం ఉంది కాదు, మీరు బ్రహ్మమే. కానీ గురువు ఏం చేస్తాడు? గురువు ఏం చేస్తాడంటే మీలో లోపం ఉందని చెప్పడు, ఆ లోపం ఉందని మీకు చెప్పకుండా లోపం నుంచి మీ విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తాడు వాడు గురువు. భగవంతుడు అటండి, భగవంతుని ప్రేమించగా ప్రేమించగా, భగవంతుడు చెప్పినట్టుగా మనం జీవిస్తూ ఉంటే, భగవంతుడు ఎలా చేయమని పని ఎలా చేయమని చెప్పాడు అలా పని చేస్తూ అటండి, ఆ భగవంతుడే గురు రూపంలో వచ్చి మన అజ్ఞానాన్ని పోగడతాడటండి వాడటండి. గురు రూపము బాలగారు పాడుతూ ఉంటారు కదా మీ పాట, గురు రూపము అంటే గురువు హోడం కాదు, ఆ గిరే రమణ గురువుగా వచ్చిందని. గురు రూపము ఆ గిరే గురువుగా వచ్చింది. ఎందుకు? మనందరిలోనే మలం ఉంది, మనందరిలోనే మలం ఉంది. లోపలను అభిజ్ఞని, లోపలను అజ్ఞానాన్ని మూలమలము అంటారు వేదాంత పరిభాష. గురు రూపము రూపం ఏదో ఒకటి, రూపం అరుణాచలేశ్వరుడు ఉన్నాడు, గిరి రూపంలో ఉన్నాడు. భగవాన్ ఎలా ఉన్నాడు? గురు రూపంలో ఉన్నాడు. వాడు గిరి రూపం, వీడు గురు రూపం. ఆడు గురు రూపంలో ఎందుకు వచ్చాడు? నీ మూలంలో ఉన్న మలం తొలగించటం. కొంతమందికి మంచి గుణాలు ఉంటాయి, కొంతమందికి చెడ్డ గుణాలు ఉంటాయి. ఈ మంచి గుణాల లోపల ఉన్న వాళ్ళకి అజ్ఞానం ఉంటుంది, చెడ్డ గుణాల లోపల ఉన్న వాళ్ళకి అజ్ఞానం ఉంటుంది. మీకు అర్థమవుతుందా? మంచి గుణాలు ఉన్న వాళ్ళ లోపల మలం ఉంటుంది, చెడ్డ గుణాలు లోపల ఉన్న వాళ్ళు మలం ఉంటుంది. అక్కడ మలం అంటే ఏంటంటే అజ్ఞానం. అంటే నేననే తలంపు వీళ్ళకు ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది. చెడ్డ గుణాలు ఉన్న వాళ్ళకి చెడ్డ పనులు చేయొచ్చు, మంచి గుణాలు ఉన్న వాళ్ళకి మంచి పనులు చేయొచ్చు. కానీ లోపల నేను, ఈ దేహము నేను, దేహమే ఆత్మ, దేహమే నిజం, దేహమే సర్వస్వం, దేహం చనిపోయిన తర్వాత ఇంకేమీ లేదు, ఈ దేహమే ఆత్మ, దేహమే నిజం, అది దేహం మాత్రమే నేను అనుకునే బుద్ధి మంచి గుణాలు ఉన్న వాళ్ళు ఉంటుంది, చెడ్డ గుణాల వాళ్ళు ఉంటుంది. ఈ గురి ఎందుకు వస్తాడటండి? ఈ గురి ఎందుకు వస్తాడటండి? ఆ దేహ బుద్ధిని చూసావు, దేహాత్మ బుద్ధిని చూసి దేహమే ఆత్మ అనుకుంటున్నావు కదా, ఇది వేరే వేరే మీరు చేయటం లేదు కదా. నువ్వు నిజం కానిదాన్ని నిజం అనుకుంటున్నావు, చైతన్యం కానిదాన్ని చైతన్యం అనుకుంటున్నావు, ఆత్మ కానిదాన్ని ఆత్మ అనుకుంటున్నావు. ఎక్కడైతే శాంతి లేదో అక్కడ వెతుకుతున్నావు, ఉన్న చోట మానేసే వెతకటం. మీలో ఆ మూల మనం అది పోగొట్టడానికి వస్తాడు అయ్యా, ఆ గిరిగా ఉన్న దేవుడే గురు రూపంలో వస్తాడు. ప్రధానంగా ఒక మాట, ఆ మాట నన్ను ఆశ్చర్యచకితం చేసింది. నాకు అజ్ఞానం ఉంటే ఇతరులకు బోధించడానికి నా దగ్గర ఏం లేదు. నాకు జ్ఞానం లేదనుకుంటే అజ్ఞానంలో ఉన్నానప్పుడు నేను అజ్ఞానంలోనే ఇతరులకి ఏం బోధిస్తాను? నేను జ్ఞానాన్ని నేను అజ్ఞానంలో ఉన్నప్పుడు ఒకటి, నేను నిజంగా జ్ఞానంలో ఉన్నాననుకోండి, నాకు బోధించడానికి ఇతరులు లేరు, అందరి జ్ఞానులు కానీ కనిపిస్తారు. నేను అభిజ్ఞతో బాధపడుతున్నాను అనుకోండి, అజ్ఞానంతో బాధపడుతున్నాను సార్, నీటి మీద జ్ఞానం ఏం బోధిస్తాను? నేనే నడువు నొప్పితో బాధపడతాను, ఇంకోటి వచ్చిన నడువు నొప్పి పోగొట్టాయంటే ఆడికి నేనేం సాయం చేస్తాను? నేను అజ్ఞానంతో బాధపడతాంటే అజ్ఞానం తాలూకు దుఃఖం వచ్చినా సరస్సును ముంచేస్తాను, మీకు అజ్ఞానం నేనేం పోగొడతాను? అంటే నేను జ్ఞానంలో ఉన్నాననుకోండి, నాకెవడో అజ్ఞానం లేడు, అంత జ్ఞానమే, అంత ఆనందమే, అంత శాంతి, అందరూ జ్ఞానులుగానే కనిపిస్తారు. ఆనందం ఎక్కడుంది, శాంతి ఎక్కడుంది? బ్రహ్మమలో ఉంది. మీకు బ్రహ్మభావన ఉందా? లేదు. జీవభావన ఉంది. ఇతరులకు నువ్వు సుఖాన్ని ఎలా ఇవ్వగలవు? అంటే నువ్వు బ్రహ్మమే, కానీ బ్రహ్మమై నువ్వు ఏమనుకుంటున్నావు? జీవుని అనుకున్నా, బ్రహ్మములో జీవుని చూస్తున్నావు, కానీ ఆ బ్రహ్మము నీకు బ్రహ్మంలో ఎత్తని వరకు బ్రహ్మములో జీవుడే కనిపిస్తాడు. తర్వాత ఇంకొన్ని భయం, ఒకటి భయం వల్ల కూడా మనిషికి చాలా దుఃఖం వస్తుంది. వారు ఏమనుకుంటారో, మీరేమనుకుంటారు, వారు ఏమనుకుంటారో, మీరే ఎంతమంది నీ భయం జరిసి మనం భయపడి మనం జీవిస్తాం? ఒకరు అనుకున్న వాళ్ళు అహంకారం అంటే అనుకునేది, ఆత్మయం అనుకోదు, బ్రహ్మమేమో అనుకోదు. ఒకరు అనుకుంటే వాళ్ళు అహంకారం అనుకుంటుంది. ఎంతమంది అహంకారాలకు మీరు జరుస్తారు? అనారోగ్యము శరీరానికి, ఆరోగ్యము శరీరానికి, మంచి మనసుకే, చెడు మనసుకే. అయితే ఆరోగ్యమైన శరీరం బ్రహ్మానుభవం పొందడానికి సహకరిస్తుంది. అలాగే మంచితోటి నిండిన మనస్సు దేనికి దేని సహకరిస్తుంది? మంచి మనసు బ్రహ్మను తెలుసుకోవడానికి సహకరిస్తుంది. ఆరోగ్యంతో కూడిన శరీరము, మంచితనంతో కూడిన మనస్సు బ్రాహ్మణ స్థితిని పొందడానికి, మోక్షం పొందడానికి, స్వర్గరాజ్యం పొందడానికి నీకు సహకరిస్తుంది. ఆ మోక్షం పొందవనుకోవు, మోక్ష స్థితిని పొందవనుకో, పొందలేమనుకో, ఎన్ని జన్మలో ఉన్న కష్టం ఒక పోయింది కదా అనుకో, ఇంకో జన్మలు ఇంకొక ఆ మోక్ష, ఇది ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఆ మోక్ష సుఖం, ఆ మోక్ష శాంతి, ఆ మోక్ష ఆనందం, ఆ మోక్ష వైభవం మీకు చేతికి అందే వరకు ఏదో రకమైన శాంతి ప్రతి జన్మలో కూడా నేను వెంటాడుతుంది. ఇది సూత్రం. నేను ఎవరు రక్షించలేడు. సమయాలు కూడా వచ్చాము, నేను నరసాభ్రాంతి, మన శరీరం వచ్చిందే, మన ఆత్మ వచ్చిందే, అది పైన ఆకాశం వచ్చింది, ఏదో శరీరమే వచ్చింది, ఆత్మ అంచటం. కానీ శరీరం నిన్ను అనుకుంటున్నాను కాబట్టి సహమరల కోట వచ్చేసాను అనుకుంటున్నాను. డ్రీమ్ వాండరింగ్స్, డ్రీమ్ వాండరింగ్స్ అన్నారు భగవాన్. స్వప్నంలో వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. అటువంటి ప్రయాణాలు అయినా డ్రీమ్ వాండరింగ్స్ ఏమయ్యా, ఈ శరీరంతో నువ్వు చేసే పనులను. మనకి స్వప్నంలో సినిమాకి వెళ్తాం, మళ్ళీ మెడికి వచ్చాక ఆ శరీరం ఏమైంది, సినిమా చూసిన శరీరం ఏమైంది అన్నది వెతకం. ఏం చేత అది అసత్యమైన అర్థమైంది. మనకి లోపల జ్ఞానం లేని కలిగాక, సత్యం మనకి సత్యబుద్ధి కలిగాక, ఈ దేహాలు కూడా అంతేనవయ్యా, నీ చావు కూడా అంతేనవయ్యా, నీ పుట్టుకు కూడా అంతేనవయ్యా, నీ పుణ్యపాపాలు కూడా అంతేనవయ్యా. ఇప్పుడు నీకు సత్యబుద్ధి, నీకు విద్యాబుద్ధి ఉంది కాబట్టి అని నిజం అనుకుంటున్నావు. సత్యబుద్ధి కలిగాక ఇవన్నీ వాండరింగ్స్ అని నీకు తెలుస్తాయి, ఈ చావటాలు పుట్టడాలు. మనం ఏపీ పని అవసరమైనప్పుడు మాట్లాడతాం, అంటే నువ్వు మాట్లాడటమే పని కాదు మనకు. ఎవరి పనితో నడిచేస్తాం రైల్వే స్టేషన్కి, అంటే నువ్వు నడవటమే పని కాదు, అవసరాన్ని బట్టి చేస్తూ ఉంటాం. అదే అది గమ్యం కాదు. ఇక్కడ లోపం ఏంటంటే, సాగు లేని వస్తువు, పుట్టుకు లేని వస్తువు, ఆనందమయం, శాంతిమయం, జ్ఞానమయం ఆ వస్తువు అనుభూతి వైద్యం చేసుకోవడానికి మనం చేసే ప్రయత్నం, అది అనుభవం తెచ్చుకోవడానికి, అదే మన గమ్యం, అదే మన డెస్టినేషన్, అదే మన గోల్. అయితే నువ్వు డెస్టినేషన్ అంటే దూరాన్ని అనుకుంటున్నావు, ఎక్కడే ఉంది, నా శరీరం కంటే, ఇంద్రియాల కంటే దగ్గర, నేననే తలంపు కంటే కూడా దగ్గరగా ఉందని నీకు అనుభవంలోకి వస్తే నీకు అర్థమైతే తొందరగా తయారవ్వు. ఏమంటే సామర్లు కూడా ఎంత దూరం ఉందంటా అనుకోండి, రాజమండ్రి వచ్చి 200 మైళ్ళు ఉందంటాడు అనుకున్న, అక్కడ అలక్కడ 1 మైల్లో ఉందంటాడు అనుకోండి, మైల్లో ఉందని అమ్మాయి అనుకుంటాం, 200 మైళ్ళు దూరం ఉందంటే అనుకుంటాం, ఆ భూమి ఇంకా చాలా ప్రయాణించేది, 5 ఇంటికి కళ్ళలేము అనుకుంటాం. డెస్టినేషన్ వస్తువు మనం దూరం ఉందనుకున్నప్పుడు తొందరగా తయారైపోతాం. హృదయంలో ఉంది, ఎక్కడ ఉంది, సమీపంలో ఉంది, మన శవం కంటే దగ్గరలోనే ఉంది. అది లేకుండా శవం రాదు మనకు. అంటే జ్ఞాని చూస్తాడు అయ్యా, జ్ఞాని గుణాలు చూసినా ఆ గుణం వాడు కాదని తెలుస్తూ ఉంటుంది. ఇది మీరు గ్రహించవలసింది. అంటే అయితే మంచి ఇంటికి ప్రేమ సోక్రటీస్ అంటాడు, మంచితనం జ్ఞానంతో సమానమయ్యా, మంచితనం కూడా ఒక గుణమే, అయితే జ్ఞానాన్ని సముపార్జన చేసి పెడుతుంది. అంటే జ్ఞానికి లోపల అందరిలోనూ గుణాలు చూసినా గుణం వాడు కాదని వాడు జరుస్తూ ఉంటుంది, కానీ తన హృదయంలోనే సత్యాన్ని అందరి హృదయంలోనూ చూస్తూ ఉంటాడు. తనే అందరిలోనే చూస్తా ఉన్నాడు, ఆ అందరిని తనలో చూసుకుంటున్నట్టు. ఆయన చెప్పే చమత్కారం చూడండి, భగవంతుడు చెప్తాడు ఆయన చెప్పే చమత్కారం చూడండి, అందరిలోని తనని ఎవడైతే చూసుకుంటున్నాడు, తను అందరినీ ఎవడైతే చూసుకుంటున్నాడు, వారికి మీరు కనపడకుండా ఎలా ఉండగలను, పారిపోదామని ఎక్కడికి పారిపోతా అన్నాడు. ఆ అందం చూడండి ఎంత స్వీట్గా ఉందో చూడండి, అలా అమృతం అంటే భగవంతుడు ఊట్లోంచి వచ్చే మాట కూడా లౌకికమైంది కాదు, అలౌకికమైంది అది కూడా అమృతం తోడుసమ్మ. ఆ భగవంతుడు చెప్పే నోట్లోంచి మాటలు వేడతాయి కదా, ఒక మాటలు అనుకుంటున్నా ఈ పిచ్చవాడు అదరాముడు అది కూడా అమృతమే అన్నాడు. ఓ పిచ్చవాడు అది మాటలు అనుకుంటున్నాను భగవంతుడు చెప్పేది అది అమృతమే, మామూలు అమృతం కాదు, ఇది అలౌకికమైనది. ఈ అమృతం లౌకికమైనది కాదు, ఏంటి అలౌకికమైనది ఈ అమృతం అంటే నీకు మోక్షాన్ని అంటే బ్రాహ్మణ స్థితిని కదా బ్రహ్మజ్ఞానం కలగజేసే అమృతం ఇది. నీ శరీరం చిరకాలం నిలబెట్టే అమృతం కాదు, ఇది అలౌకికమైనది అభౌతికమైనది. జ్ఞానం ఏం చేస్తాడండి, వీరు గిన్నె చూసేందుకు పొలితో పాటు పొలిని చూసి ఊరుకోవడం, పొలి లోపల ఆ గిన్నెను చూస్తూ ఉంటాడు. అలాగే రూప రూప ఈ రూపనామాలకి ఆధారంగానే వస్తే ఆ బ్రహ్మాన్ని చూస్తూ ఉంటాడు జ్ఞానం. నీకేదో తొడుగు ఉందంటే ఈ తొడుగు నిజం కాదు. మనం ఒడ్లు కొనుక్కుంటాం, ఒడ్లు కొనుక్కోవడం కేవలం పొట్టు కోసం కొనుక్కోం, గిన్నెల కోసం కొనుక్కుంటాం. ఆ గిన్నెలు కొనుక్కున్నప్పుడు పొట్టు కూడా వస్తుంది, అంతే పొట్టు కోసం ఒడ్లు కొనుక్కోం. జ్ఞాని రూపాలను చూస్తున్నా నామాలను చూస్తున్నా వాడికి వికారం కలదు. ఇంకా ఆ రూపం వాడు కాదు, ఆ వికారం వాడు కాదు, ఆ నామ ఆ నామం వాడు కాదని వాడికి తెలుస్తుంది. రూపాలు నామాలు మనం కల్పించుకునేవే. మీరు మంచివాళ్ళతో స్నేహం చేస్తే మంచి గుణాలు వస్తాయి, చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే చెడ్డ గుణాలు వస్తాయి. ఇవన్నీ మనసును బట్టి మార్పు వస్తాయి, పరిసరాలను బట్టి కూడా గుణాలు మారుతూ ఉంటాయి. మనం ఏ తింటే అదే తీరుకు వస్తుంది, ఎవరితో స్నేహం చేస్తే ఆ ఆలోచన మాటలు అవి వస్తూ ఉంటాయి. అంతే కదా, వీడు మంచివాడు వీడు చెడ్డవాడిని జ్ఞానికి తెలిస్తే తెలుస్తుంది అది కదా వాడికి. వాటన్నిటిలోని ఏమిటి, ఈ మంచికి ఆధారంగా చెడుకు ఆధారంగా అంతటికి సృష్టికి ఆధారంగా పంచభూతాలకు ఆధారంగా ఉన్న వస్తువులు ఆ సత్యాన్ని చూస్తూ ఉంటాడు. ఏం చేయ వాడు సత్యం అయ్యి ఉన్నాడు, వాడు ఏది అయ్యి ఉన్నాడో అదే వాడికి కనిపిస్తూ ఉంటుంది. మనకు రూపబుద్ధి ఉంది కాబట్టి ఎవరి వాళ్ళలో కూడా రూపబుద్ధిని చూస్తాం. పూర్వం కవితలో రాజుగారు ఉండేవారు, ఆయనకు ఉపద్రవం కోపం రాజుగారు. ఇంకొక నిమిషానికి ఆయన ప్రాణం పోతున్నాడుగా, ఏమంటే మిమ్మల్ని కవితున్నో పలాని కూడా తెలుపుతున్నాడంటే చచ్చిపోతాడు చచ్చిపోతాడు అనుకున్నాడు, లేచి కూర్చున్నాడు, ఎవరు రాడు తిట్టుకోవాడు పేరు చెప్పమని పలం కొన్ని విషయం చచ్చిపోయాడు. ఆయన ఎలాగైనా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎలాగైనా మృతి ఆయన మనస్తత్వం ప్రయోగించడానికి కవితున్నో పలాని వాడు నిజం ఇది ఇది కథ కాదు. ఇది కవితంలో మన కవితంలో పలాని వాడు తెలుపుతున్నాడు, ఎవరైనా తిట్టుకోవడమే అసలు ఉసూరు మంటే మంచమే పడుకున్నాడు లేచిపోయాడండి. మందులు అడిగి కోపం అడిగేసేసింది ఆ శరీరాన్ని, ఇంజక్షన్లు ట్యాబ్లెట్స్ శరీరాన్ని లేవనీయలేడు. కోపం పడుకున్నవాడు లేచి కూర్చున్నాడు, ఎవరు రాని నేను తిట్టుకోవడం. తర్వాత ఇంకో విషయానికి ప్రాణం పోయిందని అంటే అందుకే భగవంతుడు ఏమని చెప్పాడంటే, నువ్వు చచ్చిన తర్వాత కాదురా, నీ శరీరం శ్మశానానికి వెళ్ళిన తర్వాత కాదు, ఈ శరీరం సామరకోటలో తిరుగుతున్నప్పుడే, నీ శవం సామరకోట తిరుగుతున్న సామరకోటలో తిరుగుతున్నప్పుడే చచ్చేది ఏదో తగ్గుతావు. చచ్చిన తర్వాత గొడవ వదిలే, ఈ శరీరం సామరకోటలో తిరుగుతున్నప్పుడే కామక్రోధం యొక్క వ్యాధం తగ్గించుకో, అప్పుడు కాదు నీకు అమృత అనుభవం కలగదు. చచ్చాక ఏం చేస్తావు, దేహం ఉండగా నేను సాధించలేను, ఇప్పుడు దేహం లేని ఇప్పుడు ఏం సాధిస్తావు. కొంతమందికి అసూయ ఒకటి ఎక్కువ ఉంటుంది. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏ పెరుమాళ్ళు లేకపోతే శివ లేకపోతే విష్ణువ రామ కృష్ణ ఏదోటి నాకు అసూయ ఎక్కువగా ఉంటున్నా, ఏ చెడ్డగుణం నాకు అసూయ ఉండటం వల్ల నాకు భగవంతుడు నాకు తెలియబట్టడం లేదు, అసూయ వల్ల నాకు ఆత్మార్థం కలగటం లేదు, ఈ అసూయ నా అసూయ నాకు తెలుస్తోంది ఎందుకంటే నేను విడిపించు అని అడగడు. వీడు అసూయను అక్కడ లోపల పెట్టుకుని ఇంకోటి ఏదో కావాలంటాడు, ఆ స్కూటర్ ఏదో కావాలంటాడు. ఇదే మాయ అంటేనే అమృత గుళ్ళోకి వెళ్తున్నాం, ఇదే మనం చేసే ప్రార్థన. లోపల గుణాలు విడిచిపెట్టి ఈ ఇందులో విడిపించని అడగం, ఎలా అలాగే ఉండాలి. అదనంగా లోకంలో కనిపించే వస్తువులు కావాలి. అదే గౌతమ బుద్ధుడు అడుగుతాడు, నీ శరీరమే నీది కాదన్నప్పుడు ఏది నువ్వు అవుతావు. ఇప్పుడు డబ్బు సంపాదించాలండి అంటే కొంత కష్టపడాలి కదా. సంపద అంటే కష్టం లేకుండా సంపద రాదు, మామూలు భౌతికమైన సంపద కూడా. మరి ఏమి శ్రమ పడకుండా మనకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది చెప్పండి. పైగా ఆత్మజ్ఞానం సంపాదిస్తే మనం సుఖపడతాం, పునర్జన్మలు రావు మనకు. కేవలం సంపాదనకే పరిమితం అవుతాం అనుకోండి, ఈ సంపాదించి ఇంట్లో వాళ్ళందరి చేత తిట్లు తింటాం. కొంతమంది కష్టపడి సంపాదిస్తే ఎవరు సంతోషించడానికి ఇంట్లో వాళ్ళందరూ తిడతా ఉంటారు. అంటే మీ రోజు నేను చెప్పేది, మీరు 10 పైసలు సంపాదించడానికే ఎంతో కష్టపడాలి కదా, ఇంకా జ్ఞానం సంపాదించడానికి ఎంత కష్టపడాలి? అయితే అందరి పట్ల సమానంగానే ఉంటాడండి, అందరి పట్ల సమానంగా ఉంటుంది, అందరి పట్ల ఒకటే వస్తువు చూస్తాడు కాబట్టి అందరి పట్ల సమానంగానే ఉంటాడు అయ్యా. చివరికి రామాయణి రాముడి సీతమూర్తిని అడిగి పెట్టి ఇది ఆకలి ఏమిడుతున్నా అందరి పట్ల జ్ఞాని సమానంగా ఉంటాం కదా, సమానమైన వస్తువుని చూస్తున్నాడు, సమానంగా ఉంటాడు ఏంటి, సమానమైన వస్తువు చూస్తున్నాడు కాబట్టి సమానంగా ఉంటాడు. అడుగు జాతభేదంగా చూస్తే అడుగు జాతభేదంగా ఉంటాడు జ్ఞాని కూడా. ఆ అందరిలోనే ఒకే వస్తువుని చూస్తున్నాడు కాబట్టి సమానంగా ఉండగలుగుతున్నాడు. ఒకే వస్తువుని చూడడానికి వాడు అవి సమానంగా ఉండలేడు, ఎవడు జ్ఞాని కూడా సమానంగా ఉండలేడు. అది గురు శబ్దానికి అర్థం ఏంటంటే అజ్ఞానమైన చీకటిని, అజ్ఞానమైన అవిద్యని చీకటిని పోగొట్టేవాడు గురువు. అజ్ఞానాన్ని ఏమంటారు మరి, ఏమంటారమ్మా బాలగారు, మూల మలం ఏమంటారు? మనం రోజు విడిచిపెట్టే మలం కాదు, జన్మని తీసుకొచ్చే మలం. మన శరీరం ఏ రోజు చనిపోతుంది, మళ్ళీ కొత్త శరీరం వస్తుంది కదా, అలా కొత్త శరీరం వచ్చేదాన్ని మూల మలం అంటారు. మలం అంటే మనం రోజు విడిచిపెడుతున్న అది కాదు మలం. ఈ మూల మలం అంటే నీ పునర్జన్మ, ఏ అజ్ఞానం వల్ల నీకు పునర్జన్మ వస్తుందో, ఏ అజ్ఞానం వల్ల నీ ఎవరో నీకు తెలియబట్టడం లేదు, దాన్ని మూలమలం అంటారు. దాన్ని ఏమంటారు? మూలమలం అంటారు. ఆ మూలమలం పోయిన వాడికి అందరి పట్ల దయ కలిగి ఉంటాడు. అందరి పట్ల దయ కలిగి ఆ మూలమలం ఎవరికైతే పోయిందో అందరి పట్ల వాడు దయ కలిగి ఉంటాడు. భగవాన్ ఉంటాడు జ్ఞానికి శరీరం పోయింది ఇప్పుడు ఎలా ఉంటాడు, నెత్తి మీద బరువు దింపినట్టు ఉంటాడంటే జ్ఞాని. జ్ఞానికి శరీరం పోతానంటే వాడు ఎలా ఉంటాడటండి, నెత్తి మీద బరువు దింపేసిన తర్వాత ఎంత సుఖంగా ఉంటాడో, జ్ఞానికి దేహం పోయిన తర్వాత అలా ఉంటాడట్నాడు. తర్వాత ఎలా ఉంటాడంటే జ్ఞానిని అన్నం తినేసాడు అనుకున్నప్పుడు పూర్తిగా అన్నం తినటం అయిపోయింది అనుకోండి, అది ఇస్తే తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు, బయట పడేస్తాడు. అది ఇస్త్రమైందో అది ఇస్త్రమైందో దాన్ని ఎవరైనా చూస్తున్నారా లేదని ఎవరైనా అనుకుంటాడండి? జ్ఞాని దేహాన్ని విడిచిపెట్టాక అలాగే అనుకుంటాడు. మనం తినేసాక విస్తర బయట పడేస్తాం, అది విస్తరం ఏందో లేదో, వాళ్ళు ఎవరైనా చూపేస్తున్నారేమో దాన్ని ఎవరైనా చూస్తున్నారో లేదో అనుకుంటాం మనం. ఆ విస్తర గ్యాసే ఉండదు. ఈ దేహం విడిచిపెట్టేశాక దేహం పట్ల జ్ఞానం ఎలా ఉంటాడట. కొంతమంది ఎలా ఉంటారటండి, ఊరు చేసి ఊళ్ళో ఊళ్ళు బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఆ ఊరు పట్టించుకుంటాం, ఈ దేహాన్ని కూడా అలా పట్టించుకోరట్లు వదిలేసాక. మనం ఎప్పుడో ఊనేస్తాం రోడ్డు పక్కనే, ఆ ఊని ఏమైందో లేదు, ఊ సరిగ్గా ఉండలేదు, ఊ బాగుందో లేదని ఆలోచిస్తాం ఊ గురించి. ఇప్పుడు మన నుంచి వచ్చింది కదా ఊ, కానీ దాని గురించి ఆలోచిస్తాం ఆలోచించాం. కొంతమంది దేహాన్ని ఊరు ఊనట్టు వదిలేస్తారు. ఎవడో అంత అని తిరిగి ఎవడో వేస్తాడు నిర్వాణ స్థితిని పొందినవాడు. ఇప్పుడు జ్ఞానాన్ని మీరు గౌరవిస్తారనుకోండి, ఉదాహరణకు జ్ఞానికి వచ్చే లాభం లేదు కానీ వాడు పుణ్యంలో మీకు వాటా వస్తుంది. నీకు లాభం కానీ జ్ఞానికి లాభం ఏం లేదు, వాడికి పుణ్యం ఏంటి పాపం ఏంటి జ్ఞానికి? వాడు సంతోషానికి బాహ్యమైన వస్తువు మీద కానీ, బాహ్యమైనటువంటి వ్యాఖ్యమైన బాహ్యమైనటువంటి ప్రక్రియ మీద కానీ, బాహ్యమైన వస్తువుల మీద కానీ, లేదా ఈ స్నేహాల మీద కానీ, వివేదాల మీద కానీ, అంటే బయట ఉన్న మనుషుల మీద కానీ, బయట ఉన్న వస్తువుల మీద కానీ, బయట ఉన్న సంఘటనల మీద కానీ వాడు సంతోషం ఆధారపడి ఉండదు. మీరు గౌరవించినట్టే గౌరవించకపోయినా ఒకటి, మీరు దండలేసినట్టే దండలు ఇవ్వకపోయినా ఒకటి, మీరు సన్మానాలు చేసినట్టే చేయకపోయినా ఒకటి, దీనిలో వాడు సంతోషం ఆధారపడి ఉండదు. అయ్యా నేనే వాడు సంతోషం ఆధారపడి ఉంటే మీరు వాడికి విరోధమైతే సంతోషం ఉంచబోతుంది. వాడు సంతోషం లోపల నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? వాడు బ్రహ్మమై ఉన్నాడు. వాడు ఇతరుల మీద ఆధారపడి ఉండే అమ్మక్కర్లేదు వాడు ఆనందానికి. ఆ రైలు పడే అవకాశం చూడక్కర్లేదు వాడు. ఏమక్కర్లేదు, మీ శాంతి జరిగిపోవాలంటే కొంతమంది మీతో స్నేహంగా మాట్లాడుతున్నారనుకో, రోజు వాళ్ళతో మీకు విరోధం వచ్చింది అనుకోండి, వాళ్ళతో మీరు మీతో వాళ్ళు మాట్లాడటం మానేశారనుకోండి, మీ శాంతి అంటే చెల్లిపో. అంటే మీ శాంతి ఎవరి మీద ఆధారపడింది? వాళ్ళ మీద ఆధారపడింది. జ్ఞాని శాంతి అటువంటిది కదా, వాడిది అది గుణం కాదు, వాడు సహజం, అది న్యాచురల్ నార్మల్ స్టేట్. నార్మల్ స్టేట్ న్యాచురల్ స్టేట్. అది జ్ఞానం అనేది కాంప్లికేటెడ్గా ఉండదు, జ్ఞానం అనేది న్యాచురల్గానే ఉంటుంది. తర్వాత ఇంకోటి మంచి వాళ్ళు కూడా వాళ్ళు చేసే పని నిశ్శబ్దంగా చేసుకెళ్ళిపోతారు. ఈ చెడ్డవాళ్ళు గుర్తింపులు కోరుకుంటూ ఉంటారు. కర్తృత్వ బుద్ధి ఉన్నవాళ్ళు, దేహ బుద్ధి ఉన్నవాళ్ళు, శవ బుద్ధి ఉన్న వాళ్ళకి ఎంచేపు గుర్తింపులు కావాలి వాళ్ళకి. అంటే జ్ఞాని ఎప్పుడు ఈక్వల్గానే ఉంటాడు, సమానంగానే ఉంటాడు, సహజ స్థితిలోనే ఉంటాడు. ఎందుచేందంటే వాడికి ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది శాశ్వతమో, లోకం కనిపించినా కనిపించకపోయినా, దేహం కనిపించినా కనిపించకపోయినా, ఏ వస్తువు అయితే నిలబడి ఉంటుందో, ఏదైతే శాశ్వతంగా ఉంటుందో, ఏదైతే అనుభూతంగా ఉంటుందో, ఏదైతే పర్మనెంట్గా ఉంటుందో, ఆ పర్మనెంట్ పీస్ ఎలా ఉంటుందో, సత్యం ఇప్పుడు పర్మనెంట్గానే ఉంటుంది. అంటే జ్ఞానికి సత్యం ఏంటో తెలుసు, ఆనందం ఏంటో తెలుసు. కాబట్టి అన్ని అవస్థల్లో, అన్ని పరిస్థితుల్లో, అంటే పరిస్థితులు అనుకూలంగా ప్రతికూలంగానే ఒక్కలాగా ఉంటాడు అయ్యా. గాల్లో ఉన్న చోట లేపినడం ఉంటుందో అలాగే ఉంటాడు అయ్యా. వాడు జ్ఞాని. అహమృతి ఏం చేస్తుందని అంచేసి బయటకు చూస్తాం అంటున్నట్టు. దానికి చర్మ దృష్టి కానీ సౌందర్య దృష్టి లేదట్టుంది అహమృతికి. మంచం నుంచి లేచిన మొదలు మళ్ళీ మంచం మీద మనం పడుకునే వరకు అహమృతికి ఇంకా లోపల చూపులేదు, బయట చూపే. దానికి ఆత్మ చూపులేదు, చర్మం చూపే. అంతా లెదర్ బిజినెస్సే. ఆ గురువు అది చూస్తా ఉంటాడటండి. గురు లోపల చూసుకోవడం లేదు, దీనికి బయట చూడటమే పని. అని గిరి రూపము ఆ గురువు ఏం చేస్తాడండి మీకు? ఈ అహమృతి ఏం చేస్తుంటే బయటకే చూస్తూ ఉంటుంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు లోపల ఉన్నాడు, దీని చూపు ఎక్కడ ఉంటుంది? బయట చూస్తూ ఉంటాడు. అప్పుడు ఈ అహమృతి ఉంటుంది లోపలకు తోలుకెళ్ళి లోపలకు మళ్ళించి అహమృతిని వాడికి లోపల చూపుగా అహమృతి లోపలకు చూడటం నేర్పుతాడండి. అహమృతికి మనకి బయటకు చూస్తామండి. అహమృతి బయట చూడటం చేతనే కానీ లోపల చూడటం చేత కాదు. అంటే ఈ అహమృతికి లోపల చూపు నేర్పుతాడటండి. ఈ మనసుకి లోపల చూపు మీరు ఎవరండి? వాడు గురువు. నువ్వు మనస్సును అంతరంగపరిచేవాడు గురువు. అసలు నీ మనస్సు బాగ్యముఖానికి అలవాటు పడి ఉంది. ఈ జన్మ నుంచి కాదు, ఎన్నో జన్మల నుంచి. ఇంకా బాగ్యముఖానికి చేరే గురువు వాడు గురువు అనుకుంటున్నాము. వాడు గురువు కాదు, రాక్షసుడు. వాళ్ళు నీ కళ్ళకు గురువు కింద కనిపించేవాడు రాక్షసుడే. నీ మనస్సును లోపల దొరికేయటం లేదు. శివుడేవుడా విష్ణుదేవుడా అడ్డబొట్లు దుబ్బొట్లు ఈ దెబ్బలు అట్లా ఏదో భారతదేశాన్ని పాడు చేశారు. ఛత్రపతి శివాజీకి నేను ఇంత వీరుణ్ణి, మీరు ఇంతమందిని పోషిస్తున్నాను అనుకున్న తలంపు వచ్చిందట నా మనసులో. చాలా గొప్పవాడు, గ్రేట్ మ్యాన్. ఛత్రపతి శివాజీకి భయం ఎలా ఉంటుందో తెలియదు. మన మహాత్మా గాంధీ గారు కూడా ఫియర్లెస్ మ్యాన్. డూ ఆర్ డై, అది పాలసీ. ఛత్రపతి శివాజీ పాలసీ ఏంటంటే డూ ఆర్ డై. ఆధ్యాత్మిక పరంగా మీకు విషయం చెప్పడానికి ఇన్ని హిస్టరీ చెప్పడం కోసం మీకు చెప్పటం లేదు. ఒక్కసారి తలం ఛత్రపతి శివాజీ లాంటి మంచివాడు కూడా నేను ఎంతమందిని పోషిస్తున్నాను, ఎన్ని యుద్ధాలు చేశాను, ఎంతమందిని పోషిస్తున్నాను ఒక తలంపు వచ్చిందట. ఎవరికి? ఛత్రపతి. ఒకేసారి వచ్చిన తలంపు అంటే లోపల మూలమల ఉన్నప్పుడు అది వచ్చే ప్రమాదం ఉంది. నేను ఎంతమందిని పోషిస్తున్నానని అనుకున్నాడు. అది ఏదో ఒకసారి వచ్చింది ఆ తలంపు. రామదాస్ గారు గ్రహించారు అది వాడు గురువు అంటే. గురురూపము మీరు గురువు. అది ఎవరు గ్రహించాడు? ఎవరు గ్రహించారు? గురువు గ్రహించాడు. ఇద్దరు నడుస్తున్నారు కొంతమంది పాదచారులు ఎక్కడో షికారు కొంత దూరం నడుస్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేశాక వాళ్ళిద్దరు కొన్ని అటు ఇటు ప్రచారాలు చేస్తున్నారు. ప్రచారాలు చేస్తాను. శివాజీ కూడా ఇద్దరు ముగ్గురం ఉన్నారు. ప్రచారం చేస్తున్నారు మధ్యాహ్నం భోజన అనంతరం. ప్రచారం చేస్తంటే ఛత్రపతి శివాజీ కూడా ఉన్న వాళ్ళని సమద్రామదాస్ ఏం చేశాడంటే ఆ రాయి కొట్టండి రాయా అని అడచ్చు. ఇంత బండ రాయి ఉందో ఓ పక్కన వాడు షికారు చూశారు. వాకింగ్కి వెళ్ళినప్పుడు రామదాస్ అనడండి ఆ రాయి కొట్టండి రాయా అని అడగండి. ఆ రాయి బదులు కొట్టారు. ఆ రాయి బదులు కొడితే లోపల రాయి లోపల నీరుందో కప్పండి. రాయి లోపల ఏముంది? ఒక నీరుందే కప్పండి. ఓ శివాజీ రాయి లోపల కప్పని ఎవడ పోషిస్తున్నాడు రాయా? రామదాస్ గారు అంటారు అండి శివాజీని. ఓ శివాజీ ఈ రాయి లోపల కప్పను కూడా నువ్వే పోషిస్తున్నావా? ఈ కప్పని ఎవడైతే పోషిస్తున్నాడు, ఈ జీవకోటిని వాడే పోషిస్తున్నాడు. నేనే పోషిస్ చేస్తున్నా తలంపు, నువ్వు రానివ్వకూడదు. అది బయట చూపు వద్దు, లోపల చూపే కావాలి. వాడు గురు. బయట చూపు నుంచి మళ్ళించి ఓ శివాజీ ఈ రాత్రిలో ఉన్న కప్పలు కూడా నువ్వే పోషిస్తున్నావా? నువ్వు ఎవరినైతే పోషిస్తున్నావు అనుకుంటున్నావు, ఈ కర్తని ఎవరైతే పోషిస్తున్నాడో వాడే పోషిస్తున్నాడు, నువ్వు పోషిస్తున్నావు అనుకున్నవాళ్ళే. దేవుడే బరువు మోస్తున్నాడు కానీ ఏమనుకుంటున్నావు అంటే నేను మోస్తున్నానని అనుకుంటున్నావు. దేవుడే మోస్తున్నాడు అయ్యా కానీ ఏమనుకుంటున్నావు, నేను మోస్తున్నానని అనుకుంటున్నావు. అహం మృత్యుని చేసి పక్కన పెట్టు. అప్పుడు గురువు ఏం చేశాడు, శివాజీ మహాత్ముడే హీరే కానీ ఆలోచన చిన్న పొరపాటునే సవరించాడు. అది గురువు చేసే పని. శివాజీ అంటే బహు ప్రీతి రామదాసు గారికి, ఆయన హృదయానికి చాలా క్లోజ్గా ఉంటాడు. అయినప్పటికీ ఆలోచన ఏదో చిన్న పొరపాటు ఉంది కాబట్టి దాన్ని సరి చేశాడు వాడు గురువు. నీ మనస్సు సహజంగానే బాగుముఖానికి వెళ్తుంది, ఇంకా మనస్సు బాగుముఖంగా తెలియదు. వాడు గురువు కాదు, వాడు రాక్షసుడు. నీకు లోచింపు కలగజేయాలి, అంతర్దృష్టి కలగజేయాలి. అంతర్దృష్టి లేకుండా మనస్సు అనక్కుండా ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం లేకపోతే నీకు మోక్షం లేదు. మోక్షం లేకపోతే మోక్ష సుఖం కానీ మోక్ష శాంతి ఇంకా నీకు దొరకదు. ఈనాటికైనా ముందు నాటికైనా ఏం జరిగినట్లయితే సరే నీ పరిస్థితి అంటే నీకు గుర్తు విజయండి, లోచింపు కావాలి నీకు. అప్పుడు కానీ నీకు వివేకం పెరగదు. నీకు చర్మదృష్టి ఉన్నంత కాలం లోపల నీ హృదయంలో ఉన్న సౌందర్యం నీకు తెలియదు. ఉన్నా తెలియదు, నీకు లోచింపు లేనప్పుడు. ఆకాశాన్ని సూర్యుడు ఉన్నాడు, ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, నీ ముఖం ఆకాశం చెప్పకూడదు, ఉన్నా కనపడ్డావు. అలాగే నీ జ్ఞానసూర్యుడు హృదయంలో ఉన్నాడు, కానీ నీ లోచింపు లేదంటే అక్కడ ఉన్నా కనపడ్డావు. ఆ లోచింపు నీ చాలా కల్పన చేయించేవాడు గురువు. ఇంకోటి దేహంతో సాధారణ లేని వాడికి ఎంత దుఃఖం వచ్చినా వాడు చలించడు. ఒక దురదృష్టం వెంటాడుతుంది అనుకున్న వాడిని అనుకోండి మాట వచ్చి వాడు ఏం చలించడు. ఎందుకంటే సుఖ ప్రారంభమైన దుఃఖ ప్రారంభమైన దేహం అట్లా. ఆ దేహంతో సాధారణ నాకు లేనప్పుడు, దేహము నేననే తలంపు నాకు లేనప్పుడు, అదృష్టమో దురదృష్టమో ఏ ప్రారంభం వెంటాడినా వాడు అచేతంగానే ఉంటాడు. ఈ యబౌ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ స్ట్రగుల్స్ ఆల్ దీస్ రియాలిటీస్. బండి పుస్తకాలు చదువుకున్న వాళ్ళకంటే, పది పిహెచ్డీలు పుచ్చుకున్న వాళ్ళకంటే, పది డాక్టరేట్లు పుచ్చుకున్న వాళ్ళకంటే, భగవంతుడు అనేవాడు అక్కడ ఉన్నాడని నిజంగా విశ్వాసం ఉన్నాడు, తొందరగా బాగుపడతాడని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. అది అగ్రామృతం. అంటే మీరందరూ మోక్షంలో ఉన్నారు, తొందరపడకండి. భగవానికి చెప్పి మీరందరూ శాంతిలో ఉన్నారు, మోక్షంలో ఉన్నారు. ఉన్నట్టు మీకు తెలియటం లేదు. ఉన్నట్టు మీరందరూ మోక్షంలోనే ఉన్నారు కానీ ఉన్నట్టు మీకు తెలియదు. ఏ కారణాల వల్ల ఉన్నట్టు మీకు తెలియటం లేదు. ఆ కారణాలను తొలగించడమే సాధన యొక్క ప్రయోజనం. జ్ఞానం లోపల ఉంది. జ్ఞానం ఎక్కడ బయట లేదు, లోపల ఉంది. నాకు తెలిసిన నాకు తెలియదు అనేది మనస్సుకు సంబంధించిన విషయాలు, బుద్ధికి సంబంధించిన విషయాలు. కానీ నిజమైన జ్ఞానం మీకు ఎక్కడ ఉంది, లోపల ఉంది, హృదయంలో ఉంది. హృదయం యొక్క లోయల్లో ఉంది. హృదయ ముఖంలోనే నిజమైన సత్య వస్తువు ఉంది, సత్య వస్తువు ఉంది, భ్రమం ఉంది, చావులను అనుభవించిన స్ఫూర్తి మీ హృదయంలోనే ఉంది. కానీ మనకు అనుభవానికి రావటం లేదు. మన అనుభవానికి ఎందుకు రావటం లేదు, ఎందుకు మన హృదయంలో ఉన్న అత్యంత సమీపమైన వస్తువు ఎందుకు మనకు అనుభవంలోకి రావటం లేదు? మనకి ఏ కారణాలు అడ్డొస్తున్నాయి, ఏ విషయాలు అడ్డొస్తున్నాయి, ఏ విషయ చింతన అడ్డొస్తుంది? ఒక్కో మనిషికి ఒక బలమైన అడ్డొస్తుంది. ఆ బలమైనత ఏంటో తెలుసుకుని మీరు దాన్ని బయటికి లాగి మంట పెట్టడమే సాధన యొక్క ప్రయోజనం. మూలమలాన్ని బయటికి లాగి మంట పెట్టడమే సాధన యొక్క ప్రయోజనం. ఇంకా చివరి ముగింపు ఒక మాట చెబుతున్నాను. ఈ రమణ బోధ జ్ఞానం ఏంటంటే, మీకు మోక్షం రావటానికి, శాంతి రావటానికి, మీకు సుఖం, మీరు సుఖీ అవటానికి శరీరం చనిపోయే వరకు ఆగక్కర్లేదు. మీరందరూ సుఖపడాలనుకుంటున్నారనుకోండి, మీరందరూ సుఖపడాలనుకుంటే శరీరం చనిపోయే వరకు ఆగక్కర్లేదు సుఖపడటానికి. ఒక నిజంగా మీకు మోక్షానికి వెళ్ళాలనుకోండి, శరీరం చనిపోయే వరకు ఆగక్కర్లేదు. శరీరం ఉండగానే, సామాన్య కోట్లో ఉండగానే మీరు మోక్షాన్ని పొందవచ్చు. వాళ్ళు చెప్తూ ఉంటారు కదా మన హిందూ మతంలో ధర్మ అర్థ కామ మోక్షాలని. ధర్మం చెప్తున్నాను అర్ధకామాలు నేను బాధ పెట్టవు, అధర్మ చెప్తున్నా ఉన్న అర్ధకామాలు నేను బాధ పెడతాయని చెప్పారు కదా, అది విడిచిపెడతాం. మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే విడుదల. దేనికి నుంచి విడుదల? ఈ మూలమలం నుంచి విడుదల. మూలమలం అంటే ఏంటి? అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి? ఇది ఎవడో నీకు తిరిగిపోవటం. భగవాన్ చెప్పిన నిర్వచనం ఏంటంటే మోక్షానికి, గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు. ఎలా ఉన్నావు? నువ్వు సుఖంగా ఉన్నావు. మనకి నిద్ర రాబోతే చాలామంది ట్యాబ్లెట్స్ మిల్లుతారు, నిద్ర కావాలని కోరుకుంటారు. చావు అంటే మనకి ఇష్టం ఉంది కానీ నిద్ర అంటే అందరికీ ఇష్టం. మోక్షం అంటే ఏమిటి? జాగ్రత్త, ఒక్క వాక్యం మీరు జాగ్రత్తగా ఉన్నాయంటే శరీరం చనిపోయే వరకు మీరు ఆగక్కర్లేదు మోక్షం పొందడం కోసమని. మోక్షం అంటే శరీరం, మనం గాఢ నిద్రలో సుఖంగా ఉన్నాం. గాఢ నిద్రలో బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్. మరి గార్మిద్దంలో దేవుడితో సంబంధం లేదు, శరీరంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మృతితో సంబంధం లేదు. ఎందుకని గాడన ఉన్నాం, మనం ఉన్నాం, కానీ మృతితో సంబంధం లేదు, సెక్స్తో సంబంధం లేదు, దేవుడితో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. భగవంతుడు కేవలం కులానికో మతానికే పరిమితమైన వాడు కాదు, అలా పరిమితమైన వాడు దేవుడు కాదు. భగవంతుడికి ప్రత్యేకంగా కులం లేదు, మతం లేదు. మన సూర్యుడికి రోజు సూర్య నమస్కారాలు చేస్తున్నాం, ఆయన ఒక మతానికి కులానికి కట్టుబడిన వాడు, మన మతానికి మన కులానికే కదా ఆయన గురువుస్తున్న ప్రపంచం అంతా ఇస్తున్నాడు. దేవుడికి మతం లేదు, కులం లేదు. ఒక ఊన ఉందని ఎవరు అనుకుంటే మన మనస్సు కల్పించింది. వాట్సప్ ట్రూత్, వాట్సప్ బ్రహ్మం, వాట్సప్ రియాలిటీ, ఎవరిథింగ్ ఇస్ క్రియేటెడ్ బై ది మైండ్. మోక్షం గురించి నిర్వచనం చెప్తున్నాం. మోక్షం అంటే విడుదల, దేహాభిమానం నుంచి, దేహబుద్ధి నుంచి విడుదల పొందడం మోక్షం అని చెప్తారా? అర్థించండి, అది సాంప్రదాయంలో శాస్త్రం చెప్పిన విషయం. ఇక్కడ భగవంతుడు లేటెస్ట్ టెక్నిక్, లేటెస్ట్ టెక్నాలజీ, ఈ లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు బుద్ధింది కాదు ఎలక్ట్రికల్ ఇంజన్లు. మోక్షం అంటే ఏంటంటే, నువ్వు గాఢ నిద్రలో సుఖంగా ఉన్నావు, గాఢ నిద్రలో సుఖంగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు, కానీ దేంతో, దేనివల్ల సుఖంగా ఉన్నావు? దేహంతో తాదాత్మ్యం వల్ల, లేదా నీ వృత్తితో తాదాత్మ్యం వల్ల, లేదా నువ్వు చదువుకున్న చదువుతో, నువ్వు సంపాదించుకున్న ధనంతో తాదాత్మ్యం వల్ల సుఖంగా ఉన్నావా? నీతో సమన్వయం లేకుండా స్వతంత్రంగా నువ్వు సుఖంగా ఉన్నావు. గాఢ నిద్రలో బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, ఊగు లెస్, గాడ్ లెస్. ఎక్కడ గాఢ నిద్రలో నీకు దేంతో సంబంధం లేదు గాఢ నిద్రలో. కానీ ఎలా ఉన్నా దుఃఖంగా ఉన్నావా? సుఖంగా ఉన్నాం. జాగ్రత్త అవస్థలో మనకు ఎరుక ఉంది, మనం ఉన్నామని సంగతి మనకి తెలుస్తుంది, కానీ సుఖంగా లేదు. గాఢ నిద్రలో సుఖంగా ఉన్నాం, కానీ సుఖంగా ఉన్నామని ఎరుక లేదు. జాగ్రత్త అవస్థలో ఎరుక ఉంది, ఉన్నామని తెలుస్తుంది, ఎరుక ఉంది, కానీ సుఖం లేదు. జాగ్రత్త అవస్థలో అయినా ఇక్కడ ఉన్నది అక్కడ లేదు, అక్కడ ఉన్నది ఇక్కడ లేదు. జాగ్రత్త అవస్థలో, జాగ్రత్త అవస్థలో ఏముంది? ఎరుక ఉంది, కానీ సుఖం లేదు. గాఢ నిద్రలో సుఖం ఉంది, కానీ ఎరుక లేదు. గాఢ నిద్రలో సుఖం ఉంది, ఎరుక లేదు. జాగ్రత్త అవస్థలో ఎరుక ఉంది, కానీ ఏం లేదు, సుఖం లేదు. మీకు అర్థమవుతుంది? మా భగవాన్ చెప్పినటువంటి రమణాచార్యుడు, అరుణాచల మహర్షి, రమణదేవుడు, అరుణాచల రమణుడు, అరుణాచల రమణుడు చెప్పేది ఏంటంటే, మోక్షం అంటే గాఢ నిద్రలో ఉన్న సుఖము, గాఢ నిద్రలో ఉన్న శాంతి, జాగ్రత్త అవస్థలోని ఎరుక, ఒకే ఈ రెండు ఒకేసారి నీకు అనుభవంలోకి రావాలి. ఇంకేది, మనం సుఖం ఉన్నప్పుడు ఎరుక లేదు, ఎరుకున్నప్పుడు సుఖం లేదు. గాఢ నిద్రలో సుఖంగా ఉన్నాం, కానీ ఎరుక లేదు. జాగ్రత్త అవస్థలో ఎరుకుంది, కానీ సుఖం లేదు. జాగ్రత్త అవస్థలో ఉన్న ఎరుక, గాఢ నిద్రలో ఉన్న సుఖము సైమల్టేనియస్గా ఒకేసారి రెండు నీ అనుభవంలోకి రావాలి, రెండు నీ అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి రావడానికి ఈ శరీరం మరణించడానికి సంబంధం లేదు. శరీరం ఉండగానే ఈ శరీరం ఇక్కడ తిరిగించినప్పుడే అనుభవం పొందొచ్చు, సాధన చేసి. అదే మోక్షం. గాఢ నిద్రలో ఉన్న శరీరం చనిపోయే వరకు మోక్షం పొందడానికి వెయిట్ చేయక్కర్లేదు. గాఢ నిద్రలో ఉన్న సుఖము, జాగ్రత్త అవస్థలను ఎరుక ఒకేసారి నీ కనుక అనుభవంలోకి వస్తే అది మోక్ష స్థితి, అది అది చివర స్థితి, అది పరమస్థితి, అది ఫైనల్ ట్రూత్, అది అల్టిమేట్ ట్రూత్, అది ఫైనల్ వర్డ్, అది లాస్ట్ వర్డ్. అయితే మోక్షానికి మీ దేహం చనిపోవడానికి సంబంధం లేదు. మీరు మోక్షానుభవం పొందరనుకోండి, ఈ దేహాన్ని దేహం పడిపోయింది అనుకోండి, మోక్షానుభవం పొందకుండా అప్పుడు దేహింది తప్పదు, కన్నింది తప్పదు. అంటే ఇప్పుడు అది పోక అవి వెళ్ళటం తప్పదు, రావటం తప్పదు. అది దాని అర్థం ఏంటంటే, చనిపోయిన తర్వాత ప్రయాణం చేయడం తప్పదు, మళ్ళీ పుట్టడం తప్పదు. మీరు శరీరం చనిపోక మీకు మోక్షానుభవం పొందరనుకోండి, శరీరం చనిపోక మీరు ఎవరో మీకు తెలియబడదనుకోండి, అప్పుడు మీకు దేహింది తప్పదు, కన్నింది తప్పదు. ఎవరైతే మోక్షానుభవం పొందాడో, మోక్షానుభవం పొందిన తర్వాత కనుక శరీరం కనుక పడిపోతే వాడికి గోయింతోటి కమ్యూనిటీ పని లేదు. ఏం చెప్పాలి? గోయించి వెళ్ళేవాడు వచ్చేవాడు ఉండడు మోక్షానుభవం పొందిన వాడికి. అది నిర్వాణ స్థితి, అది మోక్ష స్థితి, అది స్వర్గరాజ్యం, అది పర్మనెంట్ పీస్, అన్బ్రోకెన్ పీస్. అంటే నువ్వు ఉన్నామన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది, దేనితో నీకు తాదాత్మ్యం ఉండదు. మోక్షం అంటే శూన్యం కాదు, నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది, దేనితో నీకు తాదాత్మ్యం ఉండదు. శరీరం ఉన్నావుతే లేకపోయినవితే, లోకం కల్పించిన అవుతాయి, లోకం కల్పించకపోయినవితే. లోకం కల్పించడం వల్ల నీకు లాభం లేదు, కానీ లోకం కల్పించకపోవటం నీకు నష్టం లేదు. దేహం ఉండటం వల్ల నీకు లాభం లేదు, దేహం పోవటం వల్ల నీకు నష్టం లేదు. ఉండటం వల్ల లాభం లేదు, పోవటం వల్ల నష్టం. ఎవరికి? మోక్షానుభూతి పొందిన వాడికి, ఆ మోక్ష స్థితి పొందిన వాడికి, ఆ పరమ స్థితి పొందిన వాడికి, ఆ చిట్టారు కొమ్మ అందుకున్న వాడికి. అవి అరవింద్ ఘోష్ గారి భాషలో చెప్పాలంటే, ఫర్ ట్రూత్ రిలైజర్ సోల్స్, ఫర్ గాడ్ రిలైజర్ సోల్స్, ఫర్ సెల్ఫ్ రిలైజర్ సోల్స్ దిట్ బికమ్ ది లైట్, ది పవర్, ది బ్రీన్స్, ది ఫ్రీడమ్, ది వైడ్నెస్, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సీస్ ఆఫ్ అరౌండ్. అంటే అంత లోపల ఉన్న ఆనందం, ఆ మోక్షానికి పొందిన వాడికి ఆ శాంతి సముద్రం, ఆనంద సముద్రం, ఆ కాంతి సముద్రం పొంగి పొంగి సహస్రాన్ని ముంచుతా ఉంటుంది వాడికి. మన హృదయం కూడా ఉప్పు సముద్రం కాదు, ఆనంద సముద్రం, శాంతి సముద్రం. అంటే అక్షర మన మాలలో ఈ రంగస్వామి అరుణాచలేశ్వరుని ఏమని ప్రార్థించాడంటే, ఈ దేహం చనిపోయిన తర్వాత దీన్ని శ్మశానానికి తీసుకెళ్లి అగ్నికి ఆహుతి చేస్తారు. దేహం చనిపోయిన తర్వాత ఇంట్లో పెట్టుకోరు ఎవరన్నా, ఆయన పాపం ఎక్కడ సంపాదించినా ఇంట్లో పెట్టుకోరు. వాడు ఎప్పుడు బయటకు పోతాడో, మన కాఫీ టైం ఇంట్లో ఉంటే కాఫీ తీసుకోవడానికి వీలు ఉండదు. వాడు ఆ శవాన్ని బయటకు గంటిస్తే మన కాఫీలు మనం తీసుకోవచ్చు. వాడు ఎక్కడ సంపాదించినా అని గంట ఉన్నాను ఎవరు బయటకు లాగేయటం. వాడు కష్టం కూడా మర్చిపోతారండి. ఆ శరీరం శవమైన మనుషుల క్షణంలో కొంతమంది పన్నెండో రోజు వచ్చేవారు చాలా మంది మర్చిపోతారనుకోండి. కొంతమంది ఆ శవమైన వెంటనే మర్చిపోతారు, బయట జీవులు ఏమైనా ప్రారంభం చేయకుండా లాగేసుకుంటారు. నెలలో గురిసి ఉంటే ఆ ప్రాణం పోయే ముందు, ఒక క్షణాలు ప్రాణం పోయే ముందే లాగేస్తారు. ప్రారంభం చేయబట్టి అది ప్రాణం పోయాక లాగేస్తారు. ఈ రంగమహర్షి గారు చూసిన ప్రార్థన ఏంటంటే, ఓ అరుణాచలేశ్వరుడా, ఓ ఈ భౌతికమైన దేహం శ్మశానంలో అగ్నికి ఆగు, భౌతికమైన అగ్నికి ఆగుతూ అవ్వకముందు, ఓ అరుణాచలేశ్వరుడా, ఈ దేహం, ఈ భౌతికమైన దేహం శ్మశానంలో భౌతికమైన అగ్నికి, భౌతికమైన దేహం భౌతికమైన అగ్నికి ఆగుతూ అవ్వకముందు, నీ జ్ఞానాగ్నిని పంపించి నా అజ్ఞానం అనే మూలమలాన్ని, నా అవిద్య అనే మూలమలాన్ని బయటికి లాగి కాల్చి ఊడిచ్చి. పేషెంట్ చనిపోయాక డాక్టర్ తోటి భయమండి. మన ఇంట్లో పేషెంట్ కోసం డాక్టర్ పిలుస్తాం అనుకున్న డాక్టర్ వచ్చినప్పుడు నేను చనిపోయాడు అనుకుంటే డాక్టర్ని ఏం చేసుకుంటామని మనం? అలాగే నా శరీరం పోయిన తర్వాత నువ్వు వచ్చి నాకు చేసి ఉపకారం ఏంటి? శరీరం ఉండగానే ఈ శరీరం కాలి బూడి అవ్వకముందే కొంతమంది కాలుస్తారు, కొంతమంది కత్తెడతారు. కత్తెడితే మట్టి అవుతుంది, కాలుస్తే బూడి అవుతుంది. ఈ శరీరాన్ని కాల్చి బూడి అవ్వకముందే నీ జ్ఞానాగ్నిని పంపించి, వరుణాచలేశ్వర, నీ జ్ఞానాగ్నిని పంపించి ఈ శరీరం బూడి అవ్వకముందే లోపల అజ్ఞానం, లోపల అవిద్యని, లోపల మూలమలాన్ని బయటికి లాగి కాల్చి బూడి చేయవయ్యా. పేషెంట్ పోయిన తర్వాత డాక్టర్ వారి పని ఏంటి? నా శరీరం పోయిన తర్వాత నాకు చేసింది ఏంటి? ఉండగానే చేయాలి, చేసింది ఏంటో. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల గిరిరూపమైన కరుణా సముద్రమా, గిరిరూపమైనటి కరుణా సముద్రమా. నువ్వు పైకి ఉడితే రాళ్ళ గుట్టలాగా కనిపిస్తున్నావు, కానీ నువ్వు కరుణా సముద్రం అని ఎవరికి తెలుసు, ఎంతమందికి తెలుసు? కళ్ళతోడు చూడటానికి రాళ్ళ గుట్టలాగా కనిపిస్తున్నావు. వసుదేవుని చాలామంది వసుదేవుడు గారు అబ్బాయిని అనుకునేవాడు, ఆయన బ్రహ్మమనే చాలా మందికి తెలియదు. అలాగే నేను ఇక్కడ రాళ్ళ గుట్ట కిందే కనిపిస్తున్నావు. నువ్వు ఎలా కనిపిస్తున్నావు? రాళ్ళ గుట్ట కిందే కనిపిస్తున్నావు. నువ్వు కరుణా సముద్రం అని, నువ్వు మోక్ష పదార్థం అని, నిన్ను స్మరించిన వాళ్ళ యొక్క అహంవృత్తిని తీసి, అహంవృత్తిని తొలగిస్తామని దేవుడితో సహా ఎంతమంది తెలుసు ఈ లోకంలో? గిరిరూపమైన కరుణ సముద్రమ, గిరిరూపమైన కరుణ సముద్రమ, కృప చేసిన నేను అరుణాచల. కుట్ర అంతము కోసి, ఆయన జ్ఞాని కాబట్టి కుట్రకు ఏమైనా అడుగుతాను. మనం కుట్రకు ఏమైనా అడగ, కుట్రకి ఏదైనా కలపం ఉంటాను, ఇంకా తొందరగా పోకుండాను. ఈ కుట్ర ఒక తొందరగా పోకుండా పెరమినెంట్ అవ్వడానికి ప్రార్థిస్తాం. ఊళ్ళో దీని గురి చుట్టూరు ఎందుకు మనం ప్రార్థించేది? లోపలకు పోగొట్టమని అడగ, లోపల అలా ఉండిపోయి బజార్లోని సరికంతా పోజేసుకోవాలి. కుట్ర అంతము కోసి, కుట్ర అంతము కోసి గుణముగా పాలించు. మనం ఒక చెడ్డ తీసి వదిలేస్తాము, చెడ్డ తీసి వదిలేసిన ఎంత లాభం లేదు. మంచితో అలంకరించి నన్ను డెకరేట్ చెయ్యి. ఒక పుడ్డు కడిగి వదిలేస్తాము, పైన కట్టు కట్టు, ఆ చెడుతనాన్ని తీసేసి మంచితనం తొడిగా అలంకరించు. ఒక అంటే కోసి గుణముగా పాలించు గురువోపణమయ్యాచల. గురువు చేయవలసిన పని ఉంటే మర్చిపోకు, గురువు చేయవలసిన పని ఉందా, పనిని పూర్చి అరుణాచరిస్తుడా. ఒకళ్ళు దేవుడు అంటేనే గురువుగా వచ్చి నేను బాగు చెయ్యి. అరుణాచల శివన్ అరుణాచల శివన్ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమను చూస్మరించు వారల అహము నిర్మూలంతో అరుణాచల. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. ఓం శంభో శివ 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 నారాయణ.